ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకములు శ్రద్ధగా వినండి. రామాయణం అంతా ఒక ఎత్తు, బాలకాండములో మొదటి సర్గం ఒకటి ఒక్క ఎత్తు. ఆ మొదటి సర్గంలో 100 శ్లోకాలు ఉంటాయి. ఆ 100 శ్లోకములను సంక్షిప్త రామాయణం అంటారు. పూర్తిగా రామాయణం అంతా అందులో ఉంటుంది ఆ 100 శ్లోకాల్లో. అందుకే ఆ 100 శ్లోకములను పారాయణ చేస్తే పూర్తిగా రామాయణమును పారాయణము చేసిన ఫలితం వస్తుంది. ఉద్యోగం పోతే ఈ 100 శ్లోకములు 40 రోజులు పారాయణ చేస్తే తిరుగు లేకుండా ఉద్యోగం వస్తుంది. భక్తితో శ్రద్ధతో పారాయణం చేసిన వాడికి స్థలాలు పొలాలు ఏమైనా మనకి కాకుండా పోతున్నప్పుడు ఈ 40 రోజుల పాటు ఈ శ్లోకములు 100 భక్తితో పారాయణము చేస్తే మనకి తిరిగి వస్తాయి. ఎంతెందుకు? ఎప్పుడో నేను చెప్పాను, శ్రద్ధతో ఈ సంక్షిప్త రామాయణమును పారాయణము చెయ్యండి. మనకి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి తీరుతుంది అని చెబితే మా భక్తులంతా సత్సంగం అతివృత్తి సత్సంగం గ్రూప్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళంతా కలిసి గురువుగారి ఆజ్ఞని మేరకుండా చేద్దామని మొదలుపెట్టారు. 24 అక్టోబర్ మొదలుపెట్టారట వాళ్ళు. ఆ వారం రోజులు జరగకుండా అయోధ్య మనకి తీర్పు వచ్చింది. సంక్షిప్త రామాయణం గొప్పతనం అది. అలా మీరందరూ చేస్తే నేను చేయించాలనుకున్న సంక్షిప్త రామాయణ పారాయణం 100 కాదు 1,00,000 అవుతుంది. అప్పుడు రామాయణం 1,00,000 పారాయణ చేసిన ఫలితం వస్తుంది. అయోధ్యలో రామాయణమే కాదు, మన మధుర కాశీ అన్ని ఆలయాలు దొక్కుతాయి. మొత్తం భారత భూమి అంతా పూర్తిగా వేదభూమి అయిపోతుంది పూర్వంలాగా. ఆ శక్తి ఈ 100 శ్లోకాలకి ఉంది. అందుకే నేను ఈ 100 శ్లోకాలు వీలున్నప్పుడల్లా చదవండో అవి పారాయణము చెయ్యండో అని అంటున్నాను. మహాదుఖాలు తొలగిస్తుందండి ఇది. నేను ఏం చెప్పినా ప్రామాణికం లేకుండా చెప్పడంలా కొన్ని వేల మంది శిష్యుల మీద ప్రయోగించి చెప్పిన మాట ఇది. కాబట్టి ఈ 100 శ్లోకాలు మీరంతా ఒక ఉద్యమంగా సంక్షిప్త రామాయణాన్ని అందరి చేత పారాయణం చేయించండి. మీరు చేసిన పుణ్యం మీకు దక్కుతుంది, మీ చేత చేయించిన పుణ్యం నాకు దక్కుతుంది, అందరికీ దక్కుతుంది. ఇప్పుడు వాల్మీకి నారదుడిని అడిగాడన్ననే ఇక్కడి నుంచి ప్రతి శ్లోకం ఒక అద్భుతమైన రామచంద్రుడి గుణం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో చతక్రోధో ద్యుతిమాన్ కో నూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఇందులో వాల్మీకి నారదుణ్ణి 16 గుణముల గురించి చెప్పాడు. ఓ నారద మహర్షి, సాంప్రతం లోకే, దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే నౌడేస్, ఈ కాలములో ప్రస్తుత కాలంలో. సాంప్రతం అంటే ప్రస్తుతము, ఇప్పుడు అని అర్థం. ఎప్పుడో జరిగిపోయింది నాకు అక్కర్లా, ఇప్పుడు ఈ లోకములో అంటే ఇప్పుడు ప్రత్యక్ష కాలంలో నేనడిగే 16 గుణములు కలిగిన వాడు ఎవడున్నాడు. ఏమిటి లక్షణాలు అంటే, ఫస్ట్ ముందు గుణవాన్, ప్రస్తుతం గుణవంతుడెవడు. గుణవంతుడు అంటే ఇక్కడ గుణములు 2 రకాలు, చెడ్డ గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. కానీ చెడ్డ గుణములకు దుర్గుణమునే వాడాలి. గుణవాన్ అంటే అన్ని శాస్త్రసమ్మతమైన గుణములే. మన పురాణములలో ఇలా నడుచుకోవాలి, ఈ గుణములైతేనే మంచి గుణములని చెప్పారు, ఆ గుణములన్నీ ఉన్నవాడు ఎవడు. సకల గుణాభిరాముడు ఎవడు, అన్ని గుణములు ఉన్నవాడు ఎవడు. ఎందుకంటే ఈ ను అనే పదం వాడారు, కేవలం గుణములు కాదు, గుణములన్నీ కలిగిన వాడయ్యుండి దానితో పాటు భవిష్యత్తులో అడగబోయే గుణములు కూడా, మంచి లక్షణాలు కూడా ఉండాలి వాడిలో. అన్ని సద్గుణాలే, సకల సద్గుణములతో ఉన్నవాడు ఎవడు ఉంటాడు. ఈ ను లేకపోతే ఏమిటి, ఒక్కొక్కప్పుడు మంచి గుణములున్నా ఆపద్ధర్మంగా చెడ్డ గుణాలు కూడా పెట్టుకోవచ్చట. కానీ ఇది అలా కాదు, ఆపదల యందు కూడా చెడ్డ గుణం ఉండకూడదు, ఎప్పుడూ మంచి గుణము తప్ప, మన శాస్త్రములు చెప్పిన సద్గుణములు తప్ప మరొక గుణము లేనివాడు ఎవడు. ప్రస్తుత కాలంలో సకల సద్గుణములు కలిగిన వాడు ఎవడు. కొందరిలో గుణాలు ఉంటాయి కానీ వాడిలో వీరత్వం ఉండదు. వీర్యవాన్ కశ్చ, ఎవడు వీర్యవంతుడు? వీర్యవంతుడు అనే శబ్దం ఎవరికి వాడాలి? కష్టం వస్తే ప్రతివాడు ఎప్పుడొకప్పుడు వణికిపోతాడు. వణికిపోని వాడు ఎవడన ఉంటాడు, హఠాత్తుగా డబ్బు పోయింది, బాబోయ్ డబ్బు పోయిందో అని వెంటనే గదగద వణికివాడు ఎంతోమందిని చూసాం. గట్టిగా రైలు తప్పిపోతే భయపడిపోతారు, ఆపదొస్తే వణికిపోతారు. ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టములు వచ్చినా అదృఢంగా నిలబడేవాడు ఉంటాడే, అటువంటి వీరుణ్ణి మాత్రమే వీర్యవంతుడు అంటారు. కొంతమంది అటు సూర్యుడు పడిచిన జంకు గొంకు లేకుండా నిర్భయంగా ఉండగలుగుతారన్నమాట. అది చాలా గొప్ప లక్షణం ఉండదు. పిసర ఆపదొస్తే కంగారు పడిపోతున్నాం మనం. పెళ్ళి అవ్వలేదుట, అయ్యో నాకు పెళ్ళి అవ్వలేదని ఏడవడం, ఇల్లు రాలేదు రాలేదని ఏడవడం, ఏదో వార్డు మెంబర్గా పోటీ చేశారట మధ్యన ఒక ఆయన ఎవరు ఓడిపోయాట, ఏమవుతుంది కొమ్మలిగిపోతుందా, భగవంతుడు రేవు ఉంటే నెగ్గుతాం లేదో ఓడిపోయాం, దానికి ఏడవడం. దొంగలు పడ్డారు ఇంట్లో, దొంగలు పడ్డారో డబ్బులు ఎత్తుకుపోయారో అని ఏడవడం, ఇలా అన్నిటికీ ఏడవడం అంత ప్రమాదకరం మరొకటి లేదు. ఎప్పుడు రవ్వంత కూడా ఆందోళన రానివ్వకుండా కష్టాలలో విపత్కర పరిస్థితులలో తొణికిసలాట లేకుండా ఉండేవాడు ఉన్నాడే వాడిని వీర్యవంతుడు అంటారు. గుణవంతుడెవడు, వీర్యవంతుడెవడు? ఇంకా మూడవది ధర్మజ్ఞశ్చ, ధర్మమును ఎరిగిన వాడెవడు? ధర్మం రెండు రకాలు కదా, సామాన్య ధర్మం అని ఒక అర్థం, విశేష ధర్మం అని మరొకటి. సామాన్య ధర్మము విశేష ధర్మములు రెండింటినీ ఎరిగి ఉండాలి. లౌకిక ధర్మం అలౌకిక ధర్మం తెలియాలి, ధర్మ సూక్ష్మం కూడా తెలియాలి. అన్నం ఏకాదశి నాడు తినకూడదని శాస్త్రం ఉందండి. ఏకాదశి నాడు అన్నం ఎన్ని మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్టు అని ధర్మం. ఈ ధర్మం తెలిసి ఈ మధ్యన ఒక షుగర్ పేషెంటు ఎప్పుడో పద్మపురాణంలో ఎవరో చెబితే విన్నట్ట, ఏకాదశి నాడు అన్నం తింటే పురుగులు తిన్నట్టు అని తినడం మానేశాడు, చచ్చిపోయాడు పొద్దుకి. షుగర్ పేషెంట్ అతను, అంటే అతనికి ధర్మమే తెలిసింది, సూక్ష్మధర్మం తెలియలేదు. అందులో ఏమని చెప్పారు, ఆరోగ్యం సహకరించని వాడు తినొచ్చని ఉంటుంది తర్వాత పాదం. మార్కండేయ పురాణంలో మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడు అప్పనులు, రోగం పొందినవాడు మాత్రం ఏకాదశి నాడు అన్నం తినచ్చు. శిశువులు, ముసలి వాళ్ళు, రోగులు ఏకాదశి నాడు ఉపవాసం ఉండకూడదని ఉంది. పద్మపురాణంలో ఏం చెప్పారు, తరచుగా ఎక్కువ ఉపవాసములు చేసేవాడు అనారోగ్యం పాలవుతాడు, వాడు భౌతిక కార్యాలు చేయలేడని ఉంది. భాగవతం వినేటప్పుడు ఉపవాసంతో భాగవతం వినాలట, కానీ కలియుగ మానవులకి అది నిషిద్ధం. అందుకే పద్మపురాణంలో భాగవత మహిమలు ఏమంటాడంటే, నోపవాసంతు కర్తవ్యం భోజనంతు వరం మంజే కథాశ్రవణ కారకం. కలియుగంలో పూర్తి ఉపవాసంతో పురాణం వినకూడదు, భోజనం చేసి వినొచ్చు అన్నాడు. ఇది తెలియక కేవలం ఏకాదశి నాడు అన్నం వెతుకులు తింటే అవి పురుగులు తిన్నట్టు మహాపాపం అన్న ఒక ధర్మమే ఎరిగి సూక్ష్మధర్మం తెలుసుకోక చచ్చిపోయాడు వాడు. కానీ రాముడు అలా కాదు, ధర్మము సూక్ష్మధర్మము, స్థూల సూక్ష్మధర్మాలు, లౌకిక అలౌకిక ధర్మాలు, సామాన్య ధర్మాలు విశేష ధర్మాలు ఉంటాయి. విశేష ధర్మానికి సామాన్య ధర్మానికి ఇంకో తేడా చెప్పరా, గుళ్ళోకి వచ్చేటప్పుడు భక్తులందరూ క్రమశిక్షణతో అందరూ క్యూలో వెళ్ళాలి దర్శనానికి. కానీ అదే పురాణం చెప్పడానికి వచ్చారు పద్మాకర్ గారు, అందరిలాగా క్యూలో నిలబడకూడదట, ఎందుకంటే పురాణం చెప్పడానికి టైం అయిపోతుంది, అందుకని స్పెషల్ దర్శనానికి వెళ్ళిపోయి అది వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఇది విశేష ధర్మం. సామాన్య ధర్మం క్యూలో వెళ్ళడం, విశేష ధర్మం పురాణం చెప్పడానికి 6:30 టైం అయిపోతుంటే అందరిలోగా క్యూలో నిలబడితే 1/2 లేట్ అయితే అది పాపం కదా, అందుకని చెక్కచెక్క అడ్డ మార్గం పాటు వెళ్ళాలి. ఇప్పుడు అర్చకులు ఉన్నారు, ఏమండీ ధర్మం ఒకటి ఉందండి, అందరూ క్యూలో పెడుతుంటే మీరు గుళ్ళోకి వెళ్ళిపోతారేంటండి అని ఆయన ఆపేస్తామా? ఆయన అర్చకుడు, గుళ్ళో ఉండవలసిన బాధ్యత అయింది కాబట్టి ఆయన వెళ్ళాలి. కాబట్టి అది విశేష ధర్మం. సామాన్య ధర్మము విశేష ధర్మము పూర్తిగా ఎరిగిన వాడు ఎవరు? ధర్మమును ఎరిగిన వాడిని ధర్మజ్ఞుడు అంటాం అన్నమాట. అతడెవరు? ఇక నాలుగవది కృతజ్ఞశ్చ. కృతము అంటే చెయ్యబడినది, అంటే ఉపకారం. ఉపకారాన్ని గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞుడు అంటారు. ఉపకారాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. పాపం ఒక ఆయన వచ్చాడు ఇక్కడ మంచినీళ్ళు పెట్టాడు, ఆహా వాటర్ బాటిల్ పెట్టాడండి అని నేను ఎప్పుడు ఆయన మర్చిపోకూడదు. ఒక ఆయన ఈ కుర్చీ కొనుక్కొచ్చాడు కూర్చోవడానికి మెచ్చుకోవాలి. ఒక ఆయన మైకు పెట్టాడు, ఆ ఉపకారాన్ని మర్చిపోకూడదు. ఎందుకో ఒక ఆయన వచ్చి దేవుణ్ణి అక్కడ పెట్టాడు, ఒక ఆయన దీపారాధనకి సామగ్రి పెట్టాడు, అన్నిటికీ మించి ఒక ఆయన వచ్చి కూర్చుని వింటున్నాడు, అది ఇంకా ఉపకారం. వినకపోతే ఎవరికి చెబుతావు? కాబట్టి మహానుభావులు శ్రద్ధతో వినడం కూడా ఒక ఉపకారమే. ఈ ఉపకారమును యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞుడు అంటారు. చాలా అన్నిటి ధర్మాల్లోకి గొప్ప ధర్మం, ఎప్పుడూ మర్చిపోకుండా ఉండవలసిన ధర్మం కృతజ్ఞత. రాముడు అంతటి కృతజ్ఞుడు ఎక్కడున్నాడండి? రాముడు గుణవంతుడు, తొడికిసలాట లేని వీర్యవంతుడు, ధర్మం మెరిగినవాడు, అన్నిటికీ మించి కృతజ్ఞుడు. గుహుడు పడవ ఎక్కించుకొని గంగానది దాటిస్తే యావజ్జీవితం అందరికీ ఏమని చెప్పేవాడు తెలుసా? నేను గంగని దాటాలనుకున్నానండి, ఎంతలో గుహుడు వచ్చాడండి, పడవలో ఎక్కించుకుని నన్ను అవతల ఒడ్డుకు చేర్చాడు, ఎంత ఉపకారం చేశాడో అని పొగిడే వాటి ఈయన తలుచుకుంటే ఈ అవతలకి వెళ్ళగలడు. గంగానది రెండుగా చీలి దారిస్తుంది, కానీ పడవ ఎక్కించుకున్నందుకు గుహుడిని పొగిడాడు. ఎవరో ఒక ఆవిడ పండు పెట్టింది, ఆవిడ పొగిడాడు. ఇంకొక ఆవిడ ఎవరో దొంపిచ్చింది, పొగిడాడు. ఇలా దర్పిస్తే కూడా పొగుడుతాడు ఆయన. రాముడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఉపకారం చేసుకుంటే, ఎవరైనా ఇంత ఉపకారం చేస్తే యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటాడట. ఉపకారిని గుర్తుపెట్టుకుంటాడు, అపకారిని మర్చిపోతాడు. కలియుగ మానవులు ఏం చేస్తారు? ఎవడన్నా అపకారం చేస్తే మాత్రం యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటాడు. ఆ రోజు వాడు నాకు మంచి వీడు ఇవ్వలేదు అంటాడు. పాప వాడు అన్నం పెట్టాడు, అన్నీ చేశాడు, ఎప్పుడో పొరపాటు చేస్తే అది మర్చిపోరు వీళ్ళు. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేదులేండి, అలాంటి వాడు కలియుగంలో ఎక్కువగా ఉంటారు. కానీ రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది కృతజ్ఞత. ఉపకారాన్నే గుర్తుపెట్టుకోవాలి, అపకారం మర్చిపోవాలి. మరణాంతాని వైరాణి, ఒకడు చచ్చిపోగానే వాడితో వాడి వైరం కూడా పోయిందన్నట. రావణుడు చచ్చాడు, ఇంకా నాతో వాడికి విరోధం ఏముంది? వాడు బతికున్నప్పుడు విరోధి, ఇప్పుడు నాకు అతనితో విరోధం లేదు. అతనికి దహన కార్యములు చేయుము అని విభీషణుణ్ణి పిలిచి రావణునికి చేయవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేయించాడు ఆయన. అది రాముడు అంటే. అందుకే రాముడి కృతజ్ఞుడు అన్నారు. విష్ణు సహస్రనామంలో భగవంతుడికి ఉన్న ఒక ప్రత్యేక నామం ఏమిటి? కృతజ్ఞ. కృతజ్ఞో మేధినీపతి, అందులో కృతజ్ఞుడు అని ఒక నామం చెప్పారు. ఎవడు కృతజ్ఞుడు? సత్యవాక్య, ప్రాణాపాయ స్థితిలో కూడా సత్యం తప్పనివాడు ఎవడు? సత్యం పలకాలి, కానీ అన్ని వేళలా సత్యం ఎక్కడ పలుకుతాం? ఏదో ఒక సమయ సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి అసత్యం ఆడుతూ ఉంటారు చాలామంది. ఎంత ధర్మరాజు లాంటి వాడు కూడా ఒక్కసారి అసత్యం ఆడక తప్పదు కదా. మీలాంటి పుణ్యాత్ములు కూడా ఎప్పుడో ఒకప్పుడు అసత్యం ఆడకుండా ఇక్కడ ఉండగలరా? ఎంత వీరు రామచంద్ర ప్రభువులైనా. అందులో కలియుగంలో కొన్ని సందర్భాల్లో ఆడి తీరతారు. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, అతని జేబులో 100 కట్ట ఉంది. ఇంతలో ఇంకొక అతను వచ్చి, ఓ 100 ఉంది ఇస్తావా? ఇంత చేసేవాడు అడిగింది, ఒక 100 ఇస్తావా అంటే, నా 100 నా దగ్గర ఎక్కడ ఉంది, 100 అన్నాడు. వాడి జేబులో 100 కట్ట ఉంది. తర్వాత అతను నా స్నేహితుడు కనుక అడిగాను, వాటి జేబు నిండా 100లు ఉన్నాయి కదా, వాడు అడిగింది 100 కదా, ఎందుకు లేదన్నావంటే, ఇలా ఎన్నో 100లు వాడు పట్టుకుపోయి తిరిగి ఇవ్వట్లేదు అనుకో, వాడు అప్పులు అప్పురావు వాడి పేరు, అందువల్ల ఈ బాధపడలేక అసత్యం ఆడుతున్నాను అన్నాడు. తప్పించుకోవడానికైనా అసత్యం ఆడుతున్నాడు పాప ఆయన. నేను ఇవ్వను, నా దగ్గర ఉంది అంటే ఏం కొంప పొలగదు, అయినా మొహమాటం అడ్డం వచ్చి నా దగ్గర లేదు అంటున్నాడు అన్నమాట. ఆపద్ధర్మంగానో లేకపోతే అలవాటైపోయో ఎక్కువ మంది అసత్యాలు ఆడతారు. కానీ ఆపద్ధర్మముగా కూడా అసత్యం ఆడని వాణ్ణి సత్యవాక్యుడు అంటారు. సత్యవాక్యుడు అంటే ఇంకా ఆడాడంటే తప్పడం. రామో ద్విర్ణాభిభాషతే, రాముడు రెండు మాటలు మాట్లాడడం ఒక మాటే, మొదటిచ్చిన మాట మీద నిలబడతాడు. ఇవాళ ఈ మాటని రేపు పొద్దున ఇంకో మాట మాట్లాడితే ఆయన రాముడు అన్నారు. అటువంటి వాడిని సత్యవాక్యుడు అంటారు. సత్యమే నోట్లోంచి వస్తుంది, సత్యం తప్ప అసత్యం రాదు, ఆయన పలికితే సత్యమే. ఇక దృఢమూరత, దృఢమ్రతుడు అంటే ఒకసారి సంకల్పం చేస్తే నేను ఈ పని చెయ్యాలి అని నిశ్చయించుకుంటే ఇంకా పని మానడు. ఆయన రామాయణం చెప్పాలనుకున్నాడు అనుకోండి రాముడు, ఇంకా రామాయణం చెప్పడం ఎవరు వచ్చినా ఆపడం. నేను ఫలానా శత్రువుని చంపాలనుకున్నాడు, చంపి తీరతాడు. నేను ఎప్పుడు అసత్యం ఆడననుకుంటే ఆడడు. ఆయన ఒక పని చేసే ముందు బాగా ఆలోచించి ఆ పని మొదలు పెడతాడు. ఒకసారి పనిని మొదలు పెడితే, చెయ్యాలనుకుంటే ఎట్టి పరిస్థితులలో ఆ పనిని ఆపడు. దానికి దృఢ సంకల్పము అని పేరన్నమాట. దృఢవ్రతుడు అంటే సంకల్పిస్తే ఇక పని ఆపకూడదనమాట. ఇల్లు కట్టాలనుకోవడం మధ్యలో ఆపేయడం, ఉద్యోగం చేయాలనుకోవడం మళ్ళీ మధ్యలో ఆపేయడం,
అన్నం తినాలనుకోవడం, మధ్యలో ఆపేయడం, ఇలా కొంతమంది ఏ పని నిలకడగా చేయరు. 8 గురువుగారు మీ దగ్గరకు వస్తామంటే 8 రావాలి, లేకపోతే వస్తామని చెప్పకూడదట. ఏ పనన్నా సరే మొదలు పెడితే ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయకుండా ఆ పనిని చేసి తీరాలి. అది కూడా చేసే ముందు ఆ పని మంచిదో కాదో ఆలోచించి మరీ సంకల్పించాలి. అటువంటి వాణ్ణి దృఢవ్రతుడు అంటారు. అందుకే రాముడు దృఢవ్రతుడు అన్నారు, నేను వారధి కడతానన్నాడు, కట్టి తీరాడు. నన్ను ఎవడన్నా వచ్చి శరణు దొచ్చితే శత్రువుకైనా అభయం ఇస్తానన్నాడు, ఇచ్చాడు ఆయన. అలా ఆయన ఒకసారి సంకల్పిస్తే ఆ పని నెరవేర్చి తీరుతాడు. అటువంటి దృఢవ్రతుడు ఎవడు? చారిత్రేణచ కోయుక్త. చరిత్ర అంటే క్యారెక్టర్, శీలం. శాస్త్రములలో ఇలా నడుచుకొని చెప్పారు, అలా శాస్త్రములలో చెప్పినట్టుగా నడుచుకోవడమును సదాచారము అంటారు. ఈ సదాచారములు రాముడు ఎప్పుడూ విడిచిపెట్టటం, నేను ఈ ఆచారాన్ని పాటిస్తానంటే పాటించి తీరతాడు. మళ్ళీ ఆచారాలు కూడా పిచ్చాచారాలు ఒకలా, మూఢాచారాలు పరికిరావు, శాస్త్ర సమ్మతమైన ఆచారమే. దానికి ఉదాహరణ చెప్పారు, ఇప్పుడు దేవుడికి హారతి ఇస్తున్నాం, నేరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటే హారతి పళ్ళెం చుట్టూ నీళ్లు తిప్పి దేవుడి మీద చల్లాలి. కానీ వాళ్ళు మనకేం తెలుసు, చాలామంది ఆ హారతి పళ్ళెం మీద నీళ్లు చల్లుతున్నారు. అప్పుడు అది శాస్త్ర సమ్మత ధర్మం కాదుగా, శాస్త్రములలో నీళ్లు దేవుడి మీద చల్లుము అని ఉంది. కాబట్టి దేవుడి మీద చల్లితేనే అది సదాచారం. మన పురాణములు, ఇతిహాసములు, మహాత్ములైన ఋషులు, వేదములు చెప్పినటువంటి ఆచారమును సదాచారం అంటారు. రాముడు ఆచారం తప్పడు, పెద్దలకి నమస్కరించడం, భార్యని గౌరవించడం, యావజ్జీవితం రాముడిదిగా తెలుసుకోవాలి. ఒక్కనాడు రాముడు సీతను తిట్టాడా? రాముడు సీతను ఎప్పుడైనా కొట్టాడా? తప్పనిసరి పరిస్థితుల్లో రాజధర్మం ఉండడం వల్ల సీతను అడవికి పంపేటప్పుడు కూడా ఆవిడ మొహం చూడలేక లక్ష్మణునితో పంపాడండి. ఇవన్నీ మనం వినాలి. ఇవాళ ఎంతోమంది తెలియక భార్యను కొట్టి చంపేస్తున్నారు. రాముడు ఎప్పుడు భార్యను తిట్టి ఎరగడు, కొట్టి ఎరగడు, కటువుగా మాట్లాడి అడగడు. రాముడు సీతకి చెప్పకుండా ఏ పనులు చేశాడో చూడండి ఒకసారి. అవి సదాచారాలంటే, ఒకసారి వివాహం అయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ ఏ పనులు చేసినా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవాలట. భార్యకి తెలియకుండా భర్త ఒక్క రూపాయి ఖర్చు పెట్టకూడదు తెలుసా? అన్నం కూడా తెలియకుండా తినకూడదు అన్నారు. అలాగే భార్యామణి భర్తకి తెలియకుండా ఏ పని చేయకూడదు. ఒకే ఒక్క చోట మాత్రం భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు చెప్పకుండా చేయొచ్చు ఒక పని. అదేమిటంటే, ఇద్దరిలో ఎవరైనా మరీ పిసిరుగుట్లు, పరమలోభులైతే దానం చేసేటప్పుడు భర్తగారు భార్యని ఏడిపిస్తూ ఉంటే లేదా భార్య భర్తను ఏడిపిస్తే అప్పుడు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ధర్మం చెయ్యొచ్చట. అంతే తప్ప మిగతా ఏ పనులు లేని ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు చేయకూడదు. మొగుడు పరమ పిసిరు కొట్టండి, పద్మాకర్ గారి పురాణానికి వచ్చి అక్కడ దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టనన్నాడు. కృష్ణుడి ఆలయానికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టకపోతే అంత పాపాత్ముడు ఉంటాడు ఎవడన్నా? ఎప్పుడన్నా, రోజు కాదు, ఎప్పుడన్నా ఒకసారైనా ఒక కొబ్బరికాయ కొట్టాలి కదా, ఎప్పుడన్నా ఒకసారైనా భగవంతుడికి ఒక రూపాయి వేయాలి కదా. వద్దంటున్నాడు భర్త. అప్పుడు భర్తకి తెలియకుండా ఆవిడ ఒక కొబ్బరికాయకో ఓ దానానికో ఖర్చు పెడితే అప్పుడు భర్తకి తెలియకుండా భార్య పాపం చేయటం కాదట, అది ధర్మం అవుతుందట. అలాగే భార్యామణి పిసినగొట్టు, భర్తగారిని పొరపాటును కూడా పురాణాలకు వెళ్ళొద్దంటుంది లేదా గుళ్ళోకి వెళ్ళొద్దంటుంది, తీర్థయాత్రకు వెళ్ళొద్దంటుంది, ఏడిపిస్తోంది, అప్పుడు భార్యకి తెలియకుండా భర్తగారు ఆ పని చేస్తే దోషం కాదు. తక్కిన ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మరో పని చేయకూడదు. ఈ సదాచారములన్నీ పూర్తిగా ఎరిగిన వాడు రాముడు. అందుకే ఆయనకి చారిత్రేణ చకోయుక్త అని ఒక ప్రశ్న వేశారు. చరిత్ర కలిగిన వాడు ఆయన, ఆచార సంపన్నుడు. మనకి విష్ణు సహస్రనామంలో ఆచార ప్రభవో ధర్మ, ధర్మం అంటే ఆచారం నుంచి పుడుతుంది. మరో అర్థం, అసలు ఆచారం అంటూ ఉంటేనే ధర్మం నీలో పుడుతుంది, అప్పుడు నువ్వు ముక్తి పొందుతావు. ధర్మం ఉంటేనే భగవంతుడి సన్నిధానానికి పెడతా ఉన్నారు. మన పెద్దలు చెప్పిన ఆచారములను, శాస్త్రాచారములను విడిచిపెట్టకూడదు. శీల సంపన్నుడై ఉండాలి. సదాచార సంపన్నుడెవరు? సర్వభూతేషు కోహిత, అన్ని ప్రాణులకు హితం కోరేవాడెవడు? అన్ని ప్రాణులకు హితం మనం కోరగలమా? ఒక్కసారి గుండెలపై చేసుకోవండి. అందరికీ హితం కోరుకోలేము. మనకి పార్టీలు ఉంటాయి కదా, ఈ పార్టీ వాడికి ఓటేస్తే ఆ పార్టీ వాడికి ఓటేయలేం కదా. కాబట్టి అన్ని ప్రాణులకి ఏకకాలంలో హితం ఎలా కోరుతాం? కానీ రాముడు అలా కాదు. రావణుడితో యుద్ధం చేసే ముందు కూడా, రావణ నువ్వు ధర్మం తప్పకపోతే విజయం పొందన్నాడు. ఎవడంటాడండి ఆ మాట? నువ్వు ఇప్పటికైనా ధర్మాత్ముడు అయితే నీకు విజయం లభిస్తుంది అన్నాడు.
శత్రువు యొక్క తమ్ముడిని చేరదీశాడు. భయంకర ప్రాణులు ఎవరైనా వచ్చి తన దగ్గరకు వస్తే వాళ్ళకి అపకారం చేయకూడదు అనుకునేవాడు ఆ మహానుభావుడు. అడవిలో ఉన్నప్పుడు పావుల మీద నుంచి చేరుతుంటే కూడా చంపలేదు ఆయన. ప్రతి ప్రాణికి హితం కోరతాడు ఆయన. లోకాహ సమస్తాహ సుఖినోభవంతు, సమస్త లోకాలు, లోకంలో ఉన్న ప్రాణులు సుఖంగా ఉండాలి అని కోరుకునేవాణ్ణి సర్వభూతహితుడు అంటారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, సర్వభూతహితుడు అనే దాంట్లో సమయ సందర్భాన్ని బట్టి మనం దాని వ్యాఖ్య తీసుకోవాలి. రాముడు పక్కన పెడదాం. ఈ కాలంలో అలాంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ద్వారకా తిరుమల అని ఒక క్షేత్రం ఉన్నది. మేక అప్పారావు జమీందారు గారు మహానుభావుడు, దానికి ధర్మకర్తగా ఉండేవారు. చాలా గొప్ప జమీందారు గారే. ఆయన కథ ఒకటి విన్నాను నేను, విని నా శరీరం గగుర్పాటు గురయ్యింది. ఆయన వీలున్నప్పుడల్లా ముఖ్యంగా శని ఆదివారాల్లో కానీ లేక శుక్రవారంలో కానీ ద్వారకా తిరుమల వెళ్ళేవారట. అక్కడ మధ్యాహ్నం ప్రసాదం తిన్నాక ఒక చెక్క బల్ల ఉండేది, చెక్క మంచం. దాని మీద పరుపు వేసుకోకుండా కేవలం ఆ బల్ల మీద ఒక్క గంట పడుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడు ఆయన. దానికి ధర్మకర్త, అందరికీ జీతాలు ఇచ్చేవాడు ఆయనే మహాత్ముడు. అలా రోజు ఆయన వచ్చినప్పుడు దాని మీద పడుకునేవాట. ఇలా ఉండగా ఆ అర్చకుల్లో ఒక అర్చకుడికి అనుమానం వచ్చింది, ఈయన వచ్చినప్పుడు ఈయన బల్ల మీదే పడుకుంటాడు, గంట పడుకుని పెడతాడు, ఈ బల్లలో ఏమిటి స్పెషాలిటీ ఉంది, ఈ బల్ల మీద ఎవరూ పడుకోకూడదు అన్నాడు కదా, అందువల్ల ఎవరూ లేనప్పుడు ఆ బల్ల మీద పడుకుందామని ఒక రోజున ఎవరూ లేకుండా చూసి ఇదంతా ఏనాటి మాట, ఓ 170 ఏళ్ల క్రితం మాట, ఆ బల్ల మీద పడుకున్నట్ట. ఆయనకి మతిపోయింది. ఈ బల్ల లోపల అది చెక్క బల్ల అన్నాను కదా, అందులో ఉన్న కోడుల్లోంచి పక్కల నుంచి నల్లులు వందల వందలుగా వచ్చి ఈయన వీపంతో గుట్టే పడుకోగానే ఎడాపెడ నల్లులు కసి కసి కొట్టేశాయి. ఒళ్ళంతా కందిపోయి నెత్తురు గారిపోయింది. అమ్మ బాబోయ్ అని ఎగిరి గంతేశాడు కిందకాయని. నేను పడుకుంటేనే ఇలా అయిపోయాను, మధ్య మేందారు గారు ఎలా పడుకుంటారో రేపటి నుంచి, బహుశా ఇవాళ రేపు నల్లులు వచ్చినట్టున్నాయి, ఈ దిక్కుమాలు నల్లు లేకుండా ఉంటే మంచిది, రేపు ఆయన హాయిగా పడుకుంటాడు అనుకుని వేడి వేడి నీళ్లు మరగబట్టుకొచ్చి నీళ్లు బాగా మరగబెట్టి ఆ వేడి నీళ్ళ చెక్క బల్ల మీద పోసేశాడు. మొత్తం నల్లులని చచ్చిపోయాయి, లోపల ఉన్నటువంటి చిన్న చిన్న గుడ్లు కూడా చచ్చిపోయాయి. అనుకోకుండా మర్నాడే జమీందారు గారు వచ్చారు. పూజలు అయ్యాక ఇంత ప్రసాదం తిని ఆ బల్ల మీద పడుకుని అరగంట అయ్యాక వెంటనే ఈ బల్ల మీద నన్ను ఎవరు పడుకున్నారో చెప్పండి అన్నట్టే. పాప మన అచ్చకస్వామి గారు వచ్చారు. నేనేనండి పడుకున్నాను, దాని మీద నల్లులు ఉన్నాయండి, మీకు ఉపకారం చేద్దామని ఆ నల్లుల్ని వేడి నీళ్ళు వచ్చి చంపేశానండి, ఇప్పుడు బాగా పడుకున్నారా అని అడిగితే ఎవరక్కడ, ఈయనకి ఏడాదికి సరిపడ జీతం ఇచ్చి ఉద్యోగం తీసి పంపేయండి, ఎందుకంటే మళ్ళీ ఆయన అర్చకుడు, దేవుడితో సమానం, ఆయన నా మీద భక్తి కొద్దీ నల్లుల్ని చంపాడు కాబట్టి ఆయన ఉద్యోగం తీసేయటం నాకు ఇష్టం లేదు, కానీ నాకు ఆయన ఉద్యోగంలోంచి కూడా ఇష్టం లేదు కాబట్టి ఒక ఏడాది జీతం ఇచ్చి పంపేయండి అని అప్పుడు దగ్గరికి పిలిచి జీతం ఇచ్చేసి ఉద్యోగం తీసేసి పంపేసి, నేను ఏం చేసేవాడో తెలుసిన ఆయన, ఈ నీచమైన నెత్తురుతో మాంసంతో మలభూయిష్టమైన మలమూత్రాలతో కూడిన ఈ శరీరం నాది, దేవుడి దేవుళ్ళు ఈ శరీరం నాకు వచ్చింది, ఈ శరీరం ఇతరులకు ఎలా ఉపయోగపడుతుందా అనుకునేవాడిని నేను. నేను ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా అన్నదానం చేసేవాడిని. ఇక్కడ కొన్ని నల్లులు ఉన్నాయి, ఈ నల్లులకి ఎవరు అన్నం పెడతారు, అందుకే రోజు మధ్యాహ్నం పూట అరగంట పడుకునేవాడిని. నల్లులు వచ్చి నా వీపు మీద పొడిచి నా రక్తం తాగి పెడుతూ ఉంటే అమ్మయ్య వాటికి ఎంత అన్నం పెట్టానని సంతృప్తితో వెళ్ళేవాడిని. అది తెలియక నువ్వు అన్యాయంగా వాటిని చెప్పే కొన్ని లక్షల నల్లులు చెప్పి పాపం మూట కట్టుకున్నావు. ఆ ప్రాణులన్నీ దేవుడి స్వరూపాలే, ప్రతి ప్రాణిలో దేవుడిని చూస్తాను, వాటికి ఎంత అన్నం పెడుతున్నాను నేను అన్నట్టండి ఆయన. నాకు ఈ కథని, నేను ఈ కథ విన్నది ఎవరి దగ్గరో తెలుసా, నాకు శిష్యుడు ఉన్నాడు ఆచార్యుడు, ఆయన ద్వారకా తిరుమల ఆచార్యులకి చుట్టం, సంతాన వేణుగోపాలస్వామి గుడి అని ఏలూరులో ఉంది. ఆ సంతాన వేణుగోపాలస్వామికి అర్చకుడు, అతను అసలు పేరు రామాచార్యులు, రాంబాబు అంటాం మేము, నా దగ్గర సంస్కృతం చదువుకున్నాడు. ఆ రాంబాబు ఒక రోజున వచ్చి, గురువుగారు ఆ జమీందారు గారు ఇంత గొప్పవాడండి అని ఆ కథ చెప్పాడు. నాకు మతిపోయింది, ఇలాంటి వాళ్ళు ఈ యుగంలో ఉన్నారా, మన శరీరంలో ఉన్న రక్తం నల్లులకి ఆహారంగా అవ్వాలి, అవి బతకాలి, వాటికి హితం చేకూర్చాలని బల్ల మీద రోజు అరగంట ఎవరు పడుకుంటారండి. ఇలా కూర్చుని ఇక్కడ మనం దావులను పటా పటా కొట్టుకుని బాబోయ్ దావులను ఏడుస్తున్నామే, వాటిని చంపడానికి హిట్లు కొడుతున్నామే, ఓ పాము వస్తే కర్ర పెట్టి చంపేస్తున్నామే, తేళ్ళు జర్రులు మొదలైనవి మన శరీరం మీద పాకితే హడిలిపోతాం, వాటిని ఎలా చంపుదాం ఎలా వదిలించుకుందాం అని వస్తామే, అటువంటిది నల్లుల కోసం మంచం మీద ఎవడు పడుకుంటాడో ఆలోచించండి. అటువంటి వాడిని సర్వభూతేషు హిత అంటారు, సర్వభూత హితుడు ఆయన. రాముడు అలాంటి వాడు, అందుకనే సర్వభూతేషు కోహిత అన్నారు. అన్ని ప్రాణులకి హితం చేకూర్చేవాడు ఎవడు? మనుష్యుల్లో అలా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారా? ఇక తర్వాత విద్వాన్ కహ, ఎవడు బాగా పండితుడు చదువుకున్నవాడు ఎవడు? విద్వాన్ అనే శబ్దం ఎవడికి పడితే వాడికి వాడకూడదు. అన్ని శాస్త్రాలు చదువుకోవాలి, శాస్త్రం యొక్క అర్థం తెలియాలి. రోజు కుబేరాయ వైశ్రవణాయ అంటున్నాం. ఈ వైశ్రవణుడు అనే శబ్దానికి అర్థం ఏమిటో తెలియాలిగా మరి మనకి. అర్థం తెలియకుండా ఉచ్చరిత అయితే ఉపయోగం ఉంది. విద్వాంసుడు అంటే తాను చదివిన ప్రతి శబ్దము యొక్క అంతరార్థం ఎరిగిన వాడిని మాత్రమే విద్వాంసుడు అంటారు. చాలా పదాలు వ్యవహారంలో వాడేస్తాం మనం. గోపంచకము అన్నారు చాలామంది ఎవరు. అసలు పంచకము అనే శబ్దమునకు మూత్రం అని అర్థం లేదు తెలుసా? సంస్కృతంలో ఆ శబ్దమే లేదు. ఆవు పంచకం, గోపంచకం అని మీరు ఎవరైనా వాడితే ఒకసారి చేస్తండి, మామాట లేకుండా సత్యం పలకండి. చాలామంది వాడుతాం లేదా గోపంచకం అని? పంచకం అంటే ఐదు కలిసింది అని అర్థం. గోపంచకం అంటే ఐదు ఆవులు. నిజానికి పంచకం కాదు, పంచితము అనాలి. మూత్రమునకు పంచితము, పంచితము, పంచితము. అందుకే పోతన గారు భాగవతంలో పంచితిలగా అంటే మూత్ర విసర్జన చేయగా అని అర్థం. కానీ వ్యవహారంలో తెలియక పంచకం అంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మనకి శబ్దం యొక్క అర్థం తెలియటం లేదు. అప్పుడు మనం విద్వాంసులు ఎలా అవుతాం? అందుకే కలియుగంలో నాతో సహితంగా మేము ఎవరో విద్వాంసులను ఒప్పుకోం. ఒక్కొక్కళ్ళు నాకు వచ్చి మీ దగ్గర నా దగ్గరకు వచ్చి మీరు మహావిద్వాంసులండి అంటారు. మీకంటే ఇంకో నాలుగు అక్షరాలు ఎక్కువ చదువుకున్నానేమో నాయన, విద్వాన్ కహ అని వాల్మీకి నారదుడిని అడిగాడు. ఆ విద్వాంసుడనే శబ్దమునకు అర్హులైనటువంటి వాడు రాముడో నారదుడో వాల్మీకో తప్ప మేము కామన్నా. నేను మొహమాట లేకుండా చెప్తాను. మీరు 10 అక్షరాలు చదువుకుని ఉండొచ్చు, నేను బహుశా 56 అక్షరాలు చదువుకుని ఉండొచ్చు. మీకంటే బాగా వ్యాకరణంలో ఇంకొంచెం కృషి చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న కలియుగంలో పూర్తిగా విద్వాంసుడనే శబ్దమునకు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే నేను ఎరిగిన కొద్దిమంది ఉన్నారు. భారతీ తీర్థ మహాస్వామి వారిని విద్వాంసులని పిలవచ్చు మనం. కంచి పరమాచార్యుల వారిని, ఇప్పుడున్న విజయేంద్ర సరస్వతుల వారిని నేను ఎరుగుదురు కాబట్టి వారు విద్వాంసులని చెప్పచ్చు. ఇంకా డైరెక్ట్గా విద్వాంసుడు అనే శబ్దమునకు ముఖాముఖి చెప్పవలసిన వాళ్ళు గణపతి సచ్చిదానంద స్వామి వారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెళ్ళిపోయారు కదా కొంతకాలం క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం. ఇదిగో అపర వాల్మీకి వావిలుకొల సుబ్బారావు గారు, ఆయన విద్వాంసుడండి. ఆయన రాసినటువంటి మందరం చదివితే మీకు తెలుస్తుంది ఎవరు విద్వాంసుడని పిలువబడతారు. కాబట్టి విద్వాంసుడనే శబ్దం అంత తేలికేం కాదు. ప్రతి పదమును ఎరిగి ఉండాలి. ఆ పదం ఎక్కడ వాడాలో అలా వాడాలి. ఇంకో మాట చెప్పను ఇక్కడ మీకు, భార్య జాయ ఈ రెండు భార్యకే వాడతాం. ఉదాహరణకి పద్మాకర్ గారి భార్య లేక పద్మాకర్ గారి జాయ. కానీ ఈ శబ్దాలు రెండు ఒకే రకంగా వాడకూడదు. వ్యవహారంలో భార్య జాయ అని వాడేస్తున్నాం, దారా అని వాడేస్తున్నాం. కానీ ఎలా వాడాలి? తాళి కట్టి భార్య భర్త గారి మాటని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉంటే భార్య అనాలి. భర్తని విడిచిపెట్టని భార్యకి మాత్రమే భార్య అని పేరు. జాయ అని ఎవరికి వాడతారు? పిల్లల్ని కంటేనే జాయ. జాయ అంటే తప్పనిసరిగా ఒక కొడుకునో కూతురునో కనాలి. పిల్లలు లేని భార్య ఉందనుకోండి వాడు జాయ అనకూడదు, కానీ వ్యవహారంలో జాయ అనేస్తారు. అందుకే కాళిదాసు రఘువంశంలో దిలీప మహారాజు గురించి రాస్తూ జాయా ప్రతిగ్రహిత గంధమాల్యాం అంటే భవిష్యత్తులో రఘు మహారాజు పుట్టబోతున్నాడు దిలీప చక్రవర్తికి, అందువల్ల పిల్లవాడిని కనబోతోంది కనుక జాయ. తానే గర్భంలో ప్రవేశించి భార్య కడుపులోంచి బయటకు వస్తున్నాడు గనక భర్త తన భార్యని జాయ అంటాడట. అలాగే దార అంటే ఏమిటో తెలుసా? కుటుంబమును మొత్తమును సక్రమంగా చూసుకున్నది. పిల్లల్ని కనాలి, భర్తని పిల్లల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. భర్తని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాదట, దీంతోపాటు కుటుంబంలో ఎవరైనా వస్తే తగాదా పడకూడదు, తొట్టుపాటు పడకూడదు. అంతేగాని ఎప్పుడు ఇంట్లో వంట చేయకుండా బాబాయ్ నాకు ఒంట్లో బాగుంటాం లేదు అని మొగుడిని వదిలేసి లేకపోతే పిల్లల్ని వదిలేసి పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో చేర్చి ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇవ్వక అన్నం పెట్టకుండా ఉంటే వాడిని దార అనకూడదు. మొత్తం కుటుంబాన్ని ఒంటి చేత్తో నిలబెట్టగలిగే శక్తి ఉన్న భార్యనే దారా అనాలి.
అంటే ఒకే శబ్దం వ్యవహారంలో దార, భార్య, జాయ, పత్ని ఇవన్నీ వాడుతున్నా అర్థము తెలుసుకుని వాడాలి. అలా వాడితే వాడి విద్వాంసుడు అంటారు. రాముడు ఎప్పుడు ఏ పదం వాడినా అవతల వాడి యొక్క శక్తిని బట్టి ఆ పదం వాడతాడు. అందుకని విద్వాంసుడు ఎవడు వెంటనే రెండేమన్నాడు, కస్సమర్థశ్చ సమర్థుడెవడు. పండితులు చాలామంది ఉంటారు, బాగా చదువుకుంటారు, కానీ అన్ని పనులు చేయలేరు. ఒక పని చేస్తే ఇంకో పని చేయలేరు. కొంతమంది ఇప్పటికి కూడా కొన్ని పనులు నా జాత కావు, నాకు కంప్యూటర్లు పూర్తిగా తెలియవు, అప్పుడు నేను విద్వాంసుడు అవుతాను కానీ సమర్థుణ్ణి కాను. రాముడు విద్వాంసుడే కాదు సమర్థుడు కూడా. సమర్థుడు అంటే ఏమిటనమాట, తన డబ్బు ఎంత వస్తుందో తెలియాలి. ఒక్కసారి ఈ చెప్పబోయేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవడిని సమర్థుడు అనాలి, మీకు నెలకి ఎంత ఆదాయం వస్తుందో మీకు గుర్తుండాలట. ఒక ఆయన కాంట్రాక్ట్ చేస్తున్నారు, లేదా ఒక ఆయన అపార్ట్మెంట్లు కట్టిస్తున్నాడు, ఒక ఆయన కంప్యూటర్లో ఉద్యోగం చేస్తున్నాడు, లేదా ఒక ఆయన కెమెరా పట్టుకున్నాడు, లేదా ఒక ఆయన బైక్ పెడుతున్నాడు, ఒక ఆయన అర్చన చేస్తున్నాడు, లేదా ఒక ఆయన పౌరహిత్యం చేస్తున్నాడు, ఒక ఆయన కానిస్టేబుల్గా ఉన్నాడు. ఆయనకి మాసం అయ్యేసరికి ఎంత తనకు ఆదాయం వస్తుందో నయా పైసాతో లెక్క తెలియాలి. ఎంత ఎంత ఎప్పుడు ఖర్చు పెడుతున్నాడో తెలియాలి, ఎందుకు ఖర్చు పెడుతున్నాడో తెలియాలి, ఇంట్లో తనకి ఎంత ఖర్చు ఉంది ఎంత మిగులుతుందో తెలియాలి, తన పిల్లలు ఎంతమందో తెలియాలి, తనకి తెలియకుండా ఇంట్లోకి ఎవరు వస్తున్నారో తెలిసి ఎంతమంది వస్తారో తెలియాలి. ఇలా సమస్తము ఎప్పటికప్పుడు బుర్రలో ఉంటేనే సమర్థుడు అంటారు. ఒకసారి ఆలోచించండి, రాముడు ఒక మహారాజు, ఆయనకి 8 మంత్రులు ఉన్నారు. ఈ మంత్రుల్లో ఒక మంత్రి ఆర్థిక మంత్రి ఉన్నాడు. ఆర్థిక మంత్రి ద్వారా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాలను లెక్క పెట్టుకుంటున్నా, ఏ రోజుకు ఆ రోజు పొద్దుటే 8 నుంచి 9 గంటల దాకా రాముడు లెక్కేసుకునేవాటండి ఖజానాలో ఎంత ఉందో. ప్రతిరోజు ఉదయం పూట 1 గంట కేటాయించాలి. ఎవరు సమర్థుడైన వాడు? దేనికి? తన ఆదాయ వ్యయాలకి. ఎవ్రీడే 8 to 9 ఆదాయ వ్యయాలకి పెట్టాలంట మనం. చూడండి, మీరు భారతంలో కూడా ఉంటుంది అది. భారతంలో సభాపర్వంలో నారదుడు వచ్చి ధర్మరాజు గారి దగ్గరికి, ఎవరు నారదుడు, డబ్బుతో సంబంధం లేని సన్యాసి యోగి, ఆయన ధర్మరాజుతో ప్రతిరోజు ఉదయం పూట నీ ఏ రోజుకా రోజు వచ్చే ఆదాయ వ్యయములు లెక్క పెట్టుకుంటున్నావా అని అడిగాడు. అలా లెక్క పెట్టుకునేవాడు సమర్థుడు కాడు, వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు. ఇవాడు మనకు ఆదాయం ఎంత వస్తుందో, వ్యయం ఎంత వస్తుందో తెలియదు. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడేయడం, బర్ర బర్రను అక్కడికి ఆగేయడం, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అప్పులోయ్ అని ముప్పులోయ్ అని ఆ తర్వాత తన పప్పులు అడక్క చివరికి చెప్పెట్టి తన దాన్ని కొట్టుకుంటున్నాడు. అప్పుడు వాడు సమర్థుడు ఎలా అవుతాడు? తన ఆదాయం తెలియాలి, తన వ్యయం తెలియాలి, తన ఎంత సమర్థుడు ఏ పని చేయగలడో తెలియాలి, తన దగ్గర ఎంతమంది వస్తున్నారో పోతున్నారో తెలియదు. ఇవన్నీ తలకి మించిన పనులు, రాముడు చెయ్యని పని లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కేవలం విద్వాంసుడు అవడం కాదు, సమర్థుడై ఉండాలి. సమర్థుడు కానివాడు సంపూర్ణ మానవుడు కాడు. ఈ రోజు నుంచి మీరు సామర్థ్యం పెంచుకోండి. సామర్థ్యం పెంచుకోవాలంటే మళ్ళీ చెప్తాను మీకేంటి, మీకు ఆదాయం తెలియాలి, వ్యయం తెలియాలి, మీ భార్య ఎవరో తెలియాలి, మీ పిల్లలు ఎవరో తెలియాలి. ఎందుకంటే బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న వాడు చాలామంది, వాళ్ళ పిల్లలు ఎవరో వాళ్ళకే తెలియట్లేదట. ఓ రోజున పిల్లాడు ఆదివారం వాళ్ళ నాన్నను చూసి, ఎక్స్క్యూజ్ మీ, నేను ఎక్కడో చూసినట్టుందన్నట. అప్పుడు ఆయన తల పట్టుకుని, ఎందుకని పాపం ఆదివారం ఉన్నాడు, ఎప్పుడో ఒక్కరోజే ఇంట్లో ఉంటాడు, ప్రతిరోజు MMTS మెట్రోలోనో ఉద్యోగానికి పరుగు పరుగు నిడిపోతారు, రాత్రి వస్తారు పడుకుంటారు, మళ్ళీ తెల్లవారుదాం లేకపోతే చెడిపోతారు, పిల్లలకి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియట్లే. అప్పుడు అది ప్రమాదం. అందుకని తల పట్టుకుని ఆ రోజు నుంచి కొడుకుల్ని పిలిచి, ఒరే నేను మీకు ఫోటో ఇంట్లో పెడుతున్నాను, ఈ ఫోటో మీ డాడీ అనుకోండి, ఈ ఫోటో మీ మమ్మీ అనుకోండి, మమ్మల్ని మర్చిపోకండి బాబు అన్నట్టు చివరికి. అలా కాదు, తన పిల్లలు ఎవరు, తన భార్య ఎవరు, తనకి ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఇంట్లో అసలు కూరగాయలు కొంటున్నామా లేదా, నూనె వస్తుందా లేదా, పెళ్ళానికి ఏమన్నా ఇంట్లో ఖర్చులకు ఇస్తున్నానా లేదా, ఇవన్నీ తెలియాలి. ఏమీ తెలియకుండా అలాగ వెళ్ళొచ్చామంటే వెళ్ళొచ్చాము. అలా వెళ్ళొస్తే వాడు మహా పాపాత్ముడు, అసమర్థుడు వాడు. రాముని చరిత్ర రాను రాను మీకే తెలుస్తుంది. అర్ధరాత్రి 12 కూడా గూఢచారులు వచ్చి ఈ పూట మీ గురించి ఇలా అనుకున్నారని చెబితే తెలియబట్టాయి. ఏ మూల ఏం జరుగుతుందో తెలియాలి, గూఢచారుల ద్వారా తెలుసుకోవాలి. మళ్ళీ గూఢచారులు కదా గూఢచారిటండో, గూఢచారులు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా. అందుకని ప్రతి 100 గూఢచారుల మీద మళ్ళీ ఒక స్పెషల్ స్పై, ఇంటెలిజెన్స్ మీద ఇంటెలిజెన్స్ని పెట్టాడంటే ఇంటెలిజెంట్ రాముడు. అంత జాగ్రత్తగా ఉంటే సమర్థుడు అంటారు. అంటే అవేమి లేకపోతే ఎలాగ మరి మనకి.
అందుకని కస్సమర్థశ్చ, ఎవడు సమర్థుడు? కశ్చైక ప్రియదర్శన. రాముడిని చూస్తే అందరికీ సంతోషం కలుగుతుంది. ఒక్కొక్కటి చూడగానే అమ్మయ్య మన ఇంటికి వచ్చాడు అని ఆనందించాలి, ఒక్కొక్కటి చూడగానే హడిలిపోతాం. మా చిన్నప్పుడు కొద్ది రోజులు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఇంట్లో అద్దెకు ఉండాల్సి వచ్చింది. ఆ అద్దెకుంటున్న రోజుల్లో మా హౌస్ వాన్ ఉండేవాడు, ఆయన ఇంటికి వస్తూ ఉంటే పిల్లలు వణికిపోయి దాక్కునేవారండి. తండ్రి వస్తున్నాడంటే దడ, ఎందుకంటే తండ్రి ఎంఎస్ఎం వేస్తారట. ఆయనకు నానా బెంగ, ఇంటికి రాగానే పిల్లల మీద గయ్యమనేవాడు, భార్య మీద గయ్యమనేవాడు, ఎప్పుడు ఎవరి మీద మూడు వస్తుందో తెలియదు. కోపం వస్తే పెళ్ళ మీద కంచం విసిరేసేవాడు, పెళ్ళను తోసేసేవాడు, పిల్లలు కొట్టేసేవాడు, పిల్లలు అన్నం తినకపోతే చిత కొట్టేవాడు. దాంతో పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు వణికిపోయేవారు. డాడీ పోతే సరిదిరిపోతున్నారు అనుకునేవారు వాడు. ఇంకా ఆ డాడీ జీడి తప్ప బోడి తప్ప వాడు బాడీ ఇచ్చినవాడు అవుతాడా? అదే మా నాన్నగారు వస్తే ఇంటికి పొంగిపోయేవాడు. మా నాన్నగారు లేకపోతే అమావాస్య రాత్రిని నేను కవిత్వం చెప్పుకునేవాడిని. మా ఇంటిల్లి పది, మా అన్నదమ్ములు, మా సోదరి కుటుంబానికి వచ్చిన వాళ్ళు, శిష్యులు కూడా మా నాన్నగారు ఎప్పుడు వస్తారని ఎదురు చూసేవారు. ఆయన ఉంటే ఆయన చూడగానే ముచ్చట, ఆయన మాట్లాడితే ముచ్చట, ఆయన ఉంటే కొండంత ధైర్యం. మా అన్నయ్య, నాన్నగారు మన ఇంటికి రైల్వే స్టేషన్ వేయించండి అంటే రేపే వేయించేస్తాను ఆయన కంగారు పడగలేవారు. అంటే పిల్లల్ని అంత జాగ్రత్తగా సముదాయించాలి. ఇంట్లోకి రైలు ఎలా వస్తుంది మొహం అంటే పిల్లలు చిన్నపుచ్చుకుంటాట. అందుకని పసిపిల్లలకి ముందు నచ్చ చెప్పి ఆ తర్వాత ఇంట్లోకి రైలు రావడం కష్టంరా, మనం ఎక్కడికి వెళ్ళాలని మెల్లిగా తీసుకెళ్ళాలి నచ్చ చెప్పి అక్కడికి. అంతేగాని ఇంట్లోకి రైలు అడుగుతావా అని వీపు విమానం మోత మోగిస్తానంటే ఆ కొడుకు ఎప్పుడన్నా తండ్రి దగ్గరికి వెళ్తాడా? ఒక్కనాడు కూడా ఆయన దగ్గర పరుష వాక్కు వినలేదు మేము. ఇంతెందుకు? మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారని ఒక ఆయన చాలా గొప్ప సంస్కృత పండితుడు ఉన్నాడు. మా నాన్నగారి దగ్గర మూడేళ్లు చదువుకున్నారు. మా అమ్మగారు ఆయనకి భోజనం పెట్టింది, మా ఇంట్లో పెరిగాడు. ఆయనే చాగంటి కోటేశ్వరరావు గారికి గురువు. తెలుసుగా విషయం మీకు. ఆయన అడగండి, చెబుతారు నాన్నగారు ఎలా మాట్లాడారు. ఒకసారి మీ తండ్రిని నేను చెప్పడం కాదు, అమరేశ్వర ప్రసాద్ గారు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు, వారిని అడిగి ఏమండి గురువు గారు చలపతిరావు గారు ఎలా ఉండేవారు అని అడిగితే చెబుతారన్నమాట. అలాంటి వాళ్ళని చూస్తే మనకి సంతోషం కలుగుతుంది. శత్రువు కూడా మనల్ని చూస్తే ఆనందించాలి. నేను కొన్ని చెప్పి తీరాలి ఇక్కడ, చెప్పకపోతే ద్రోహం అవుతుందన్నమాట. మా నాన్నగారు 40 రోజులు ఒక గదిలో కూర్చుని ఉపవాస దీక్షతో కావ్యం రాశారు. పంచవటి అనే పేరుతో కావ్యం మొదలుపెట్టి అప్పుడు రాసుకున్నప్పుడు హనుమంతుడి చరిత్ర కూడా రాయడం మొదలెట్టారు. హనుమాన్ మహిమని మరి ఈ 40 రోజులు ఇంట్లో ఉంటాను, మీరు ఎలాగో ఇంత నన్ను పోషించగలిగే స్థితిలోకి వచ్చారు, నాకు గదిలోకి అన్నం పంపండి, నా అంతటి నేను బయటకు వస్తే తప్ప నన్ను డిస్టర్బ్ చేయకండి అన్నారు. మేము అలాగే చేసాం. ఆయన అన్నం తినేవారు కాదు, ఈ కావ్యం రాసినప్పుడు రోజు ఇన్ని పాలు తాగేవారు అంతే. ఆయన ఆరోగ్య శక్తి అటువంటిది. 40 రోజులు ఆయన పాలు తాగుతూ హనుమన్ మహిమనే కావ్యం సగం రాశారు. ఒకరోజు మేము 10:00 or 9:00 ఆయనకు మెలకు వచ్చింది. అప్పటికి ఆకలేసిందిట. జేబులో చూసుకుంటే ఆయన జేబులో 1 రూపాయి ఉంది. 1 రూపాయి పెడితే 8 ఇడ్లీ వచ్చేవి. ఆ ఊళ్ళో ఒక అయ్యర్ ఉన్నాడు, మడి కట్టుకుని రాత్రిపూట కూడా ఇడ్లీ వేసేవాడు ఆయన ఒక్కడే. అందుకని ఇంట్లో వాళ్ళందరూ 9 అయింది, పగలంతా అలసిపోయినట్టున్నారు, తలుపులు వేసుకున్నారు. మేము నిజానికి నిద్రపోలేదు, అయినా మమ్మల్ని చూసి ఆయన నిద్రపోతున్నారేమో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, అయ్యర్ ఎలాగో మడితో ఇడ్లీ పెడతాడు కదా అని 60 అయ్యర్ దగ్గరికి ఈ 1 రూపాయి బెళ్ళ పుచ్చుకుని పైన ఒక కండువా వేసుకుని టిఫిన్ చేద్దామని బయలుదేరారు. ఇంకెక్కడ తినేవారు కదా ఆయన. ఒక్క అయ్యర్ మాత్రం అండి, మా నాన్నగారిని చూడగానే స్నానం చేసి అప్పటికప్పుడు తాజాగా ఇడ్లీ వేసి ఇంకా సాంబారు పోసి పెట్టేవాడు. మా నాన్నగారి తపశ్శక్తి తెలుసు ఆయనకి, అందుకని అలా పెట్టేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇంట్లోంచి కొంచెం దూరం వెళ్ళారు. ఇంతలో వెనక నుంచి నేను వస్తున్నాను, నేను ట్యూషన్స్ చెప్పి ఎక్కడి నుంచి ఒక ఆయన వచ్చి, చచ్చిపోతున్నాను బాబయ్య, ఓ పావలా ఉంటేవాడు అన్నాడు. పావలాకి బాగా వచ్చేవారు రోజుల్లో. నేను చెప్పింది ఏనాటి మాట, 81, 82 ఆ రోజులు మేము చిన్నపిల్లలమైనా ట్యూషన్స్ చెప్పుకునే రోజులు కనుక అలా చెప్తున్నాను. వెంటనే చేతులు 1 రూపాయి వాడి చేతిలో పెట్టేసి ఇంటికి తిరిగి వచ్చేసాడు. నాన్నగారు ఏం జరిగిందండి అంటే విషయం చెప్పారు. ఆయన ప్రాణం పోతున్నంత నీరసంతో ఉన్నారు, ఇంట్లో అన్నం అడగలేదు, ఎక్కడికో దుకాణానికి వెళ్ళి 1 రూపాయి పెట్టి ఇడ్లీ కొనుక్కుందనుకున్నారు. ఆ సమయంలో 1/2 రూపాయి ఇచ్చి 1/2 రూపాయి తెచ్చుకుని మీరు అన్న ఇడ్లీ తినచ్చు కదండి అంటే, ఒరే వాడి ప్రాణం ఆకలితో గజగజలాడిపోతుంది, 4 ఇడ్లీల్లో నేను 2 ఇడ్లీ తిని వాడికి 2 ఇడ్లీ పెడితే నా కడుపుని ఉండదు, వాడి కడుపుని ఉండదు, వాడు తింటే నేను తిన్నట్టే, వాడు తింటేనే నాకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది, నేను పోతే పోతాను వాడు తింటే చాలు అన్నారే. నేను ఇలాంటివి చాలా చూశాను. అందుకే ముష్టి వాళ్ళు మా నాన్నగారు ఉన్నారంటే ఆనందంతో వచ్చేసి కసేపు కూర్చునేవారు. పోస్ట్ మ్యాన్కి మా నాన్నగారిని చూస్తే ఆనందం, ఎందుకంటే వాడు మనీ ఆర్డర్ పట్టుకొస్తే సగం డబ్బు వాడే పట్టుకుపోయేవాడు. కశ్చైక ప్రియ దర్శన, ఇక ప్రియంగా ఏమవుతుంది చెప్పండి మీకు. ఏ మనిషిని చూస్తే సమస్త ప్రాణులకి ఆనందం కలుగుతుందో అటువంటి వ్యక్తుల్ని ప్రియదర్శనులు అంటారు. ఆ వ్యక్తిని చూడగానే ప్రతి ప్రాణికి ఆనందం కలగాలి, అక్కడికి శత్రువుకి కూడా ఆనందం కలగాలి. అటువంటి వాడు ఎవడు అని వాల్మీకి నారదుని అడిగాడు. అందరికీ సంతోషం కూర్చే మహాత్ముడు ఎవడు? ఇక తర్వాత ఆత్మవాన్, ఆత్మజ్ఞానం కలిగిన వాడు, తనను తాను ఎరిగినవాడు అటువంటి వాడిని ఏమంటారు అన్నమాట. ఆత్మవాన్ అంటే ధైర్యశాలి. ఆత్మవానితి ధీరః, ఆత్మజ్ఞానం కలిగినవాడు, తనను తాను ఎరిగినవాడు మంచి ధైర్యంగా ఉంటాడు. ధైర్యం చాలా అవసరం, ధీరత్వం చాలా అవసరం. కొండలా ఉండగలగాలి, తొడికిసలాడకూడదు, తన శక్తి ఎరగాలి, ఎరిగి పని చెయ్యాలి, ఎప్పుడూ కంగారు పడకూడదు. అటువంటి వాణ్ణి ఆత్మవాన్ అంటారు. ఇక తర్వాతది జితక్రోధః, క్రోధం జయించిన వాడెవడు? కోపాన్ని జయించడం చాలా కష్టంలేండి. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఎక్కడో నోటికి కొడి కొద్దిమంది ఉంటారు కోపం అస్సలు ఎరగని వాళ్ళు. అందులో మీరు ఇంటికి వెడితే భర్తలు భార్యల మీద కోపగించరట, భార్యలు భర్త మీద కోపగించరట. ఎంత గొప్పవాళ్ళు అనండి వీరు. కానీ సహజంగా లోకంలో కోపాన్ని జయించడం కొంచెం కష్టం. అందున క్రోధాన్ని జయించాలంటే అరిషడ్వర్గాన్ని అదుపులో పెట్టాలి. క్రోధాన్ని జయించాలంటే ఏమేం చేయాలి? ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ధనం దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మిత్రత్వంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఉంటే కోపాన్ని జయిస్తాడు. ఇంతెందుకు నేను సరదాగా ఒకప్పుడు కథ రాశాను. ఆ కథ ఎన్నిసార్లు చెప్పినా చెప్పచ్చు అనుకోండి. ఏదో ఒక మహానుభావుడు నాగోటివాడు పురాణం చెప్పడానికి ఇలా వచ్చి ఆసనం మీద కూర్చుని, మహాత్ములారా నేను 25 సంవత్సరములు తపస్సు చేసి కోపం జయించాను అన్నట్ట. అనగానే ఎదురుగుండా కూర్చుని ఒక బుద్ధిమంతుడు లేచాడు. ఇలా వినయంగా చేతులు కట్టుకుని, గురువుగారు ఏమిటేమిటి మీరేమన్నారు, 25 సంవత్సరాలు తపస్సు చేసి కోపం జయించారా, నిజంగానే మీరు కోపాన్ని జయించారా అని అడిగట్టాయన. అప్పుడు ఈయన, అవును నాయన నేను 25 సంవత్సరములు తపస్సు చేసి కోపం జయించాను అన్నాడు. మళ్ళీ కొన్నాడు రెండోసారి లేచి, గురువుగారండి తమరు నిజంగానే కోపాన్ని జయించారా అన్నట్ట. అప్పుడైనా అవునాయనా కోపాన్ని జయించాను అన్నాడు. మొహం ఎలా పెట్టి, గురువుగారు మీరు నిజంగానే కోపాన్ని జయించారా అన్నట్ట. అవునరా నేను 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించాను అన్నాడు. ఈయన తిన్నగా ఉండడుగా. మళ్ళీ నాలుగోసారి, గురువుగారండి నిజంగానే మీరు 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించారా అన్నట్ట. లాగ్ గోమని కొడతానేమనుకుంటావు, చర్మం చీరేస్తానేమనుకుంటున్నావు, తోలు తీసేస్తానేమనుకుంటున్నావు, 25 ఏళ్ళు తపస్సు చేసి కోపం జయించాను కోపం జయించాను అంటుంటే నిమిషమునకోసారి లేచి కోపాన్ని జయించారా కోపాన్ని జయించారా అంటావు. నేను కోపాన్ని జయించాను మళ్ళీ మాట్లాడితే తంతానన్నాడు. ఇలా ఉంటుంది మన లక్షణం. కాబట్టి జితక్రోధులు అనే మాట అసంభవం. కోపాన్ని జయించిన వాడు ఈ ప్రపంచంలో పరమాత్ముడు రాముడు. అందుకని ఎవడు అరిషడ్వర్గాన్ని క్రోధాన్ని జయించాడు. ఇక్కడే ఒక గొప్ప విషయం ఉంది, క్రోధాన్ని జయించడం వేరు, కోపం తెచ్చుకోవడం వేరు. అందుకే ఆఖరణ వెళ్ళి ఇంకో ప్రశ్న వేస్తాడు, అది కూడా వస్తుంది తర్వాత. ద్యుతిమాన్ అంటే కాంతిస్వరూపుడు. ఒక్కొక్క మనిషిని చూస్తే ఏదో తెలియని ఒక కళ ఉంటుంది ఆ ముఖంలో, ఒక వర్చస్సు ఉంటుంది. అందుకే ఆ మనిషిని చూడగానే దండం పెడతాం. ఒక్కొక్కడు నల్లగా ఉంటాడా, కానీ ఆ ముఖంలో ఏదో తెలియని ఒక కాంతి ఉంది, ఒక వర్చస్సు ఉంది. అందుకే ఆ వ్యక్తిని చూడగానే నమస్కరించగలుగుతాం. కాంతి అనేది జ్ఞానాన్ని బట్టి తపస్సుని బట్టి వస్తుందన్నమాట. ముసలాడు చర్మం అంతా వేళ్లాడిపోయి గడ్డంతో ఉన్న ఒక పిచ్చివాడు కనపడ్డాడు హిమాలయ పర్వతాల్లో, ఇప్పుడుగా చాలా కాలం క్రితం నాకు. ఆ మనిషి తోస్తే పడిపోయేటట్టున్నాడు, చచ్చిపోయేలా ఉన్నాడు, కానీ ముఖంలో కోటి సూర్యుని కాంతి కనబడుతుందండి. చుట్టుపక్కల వాడు కనపడలే, నాకే కనపడుతుంది. వెళ్ళి వాడికి దండం పెట్టాను, నాకు ఆయన ఒక వేరు ఇచ్చాడు, ఆకలి దప్పిగా దూరం అయ్యాయి. అదే మిగతాదంతా పక్కన పెడితే మనిషి శరీరం ఎలా ఉందో అనేది పక్కన పెట్టాలట. ఆ మనిషిలో మాత్రం ఏదో తెలియని ఒక దివ్య శక్తి కాంతి రూపంలో బయటకు వస్తుంది. దానికే జ్యుతి అని వర్చస్ అని పేరు అన్నమాట. ఒక్కొక్క ముఖంలో కళ ఉంటుందన్నమాట. కొంతమంది పురాణం చెప్తారు కూడా ఆ ముఖంలో ఒక కళ కనబడుతుంది, ఆ పురాణం అయ్యాక పోతుంది. కానీ రాముడులు అలా కాదు, ఎప్పుడు ఉంటుంది ద్యుతి, ఎప్పుడు ఉంటుంది కాంతి, ఎప్పుడు ఉంటుంది ఆ వర్చస్. అందుకే ఆయన ద్యుతిమాన్ అంటే శోభతో ఉండేవాడు, శోభిల్లేవాడు. ఆ రూపాన్ని చూస్తే చాలు ఆకర్షితులం అయిపోతాం. మామూలు రూపం కాదది, శరీరం అంతా ఏదో తెలియని ఒక ఆకర్షణతో ఉంటుందన్నమాట. కొంతమందిని ఎన్నాళ్ళు చూసినా చూడాలని అనిపిస్తుంది. ఆ మనిషి లేకపోతే ఉండలేమనిపిస్తుంది. ఆ మనిషికి నమస్కరించకపోతే జీవితం వ్యర్థమనిపిస్తుంది. అటువంటి వ్యక్తి ద్యుతిమంతుడు, కాంతిమంతుడు, వర్చస్సు కలిగిన వాడు, సుందరుడు అని పిలబడతాడు. వాణ్ణి సుందరుడు అంట. అటువంటి వాడు ఎవడు? కహ అనసూయ, కహ అసూయ లేనివాడు అనసూయకుడు. అంటే ఏమిటి అసూయ అంటే ఏమిటి? గుణేషు దోషారోప అసూయ, మంచిలో చెడ్డ వెతకడం. ఉదాహరణకి పాప ఎంతో కష్టపడి ఈ పుణ్యాత్ములంతా ఉపన్యాసం ఏర్పాటు చేశారు, అప్పుడు మనం ఏమనాలి? ఎంత మంచివాళ్ళు అండి, ఏ వంకతో అయినా పురాణం చెప్పిస్తున్నారని పొగడాలి. కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళ కాలక్షేపం అవ్వట్లేదండి ఇంట్లోనూ, టీవీలంటే విసిగెత్తి ఏదో కాలక్షేపానికి మీ పురాణం పెట్టారు కానీ మీ మీద భక్తి లేదండి అన్నారు. పురాణం అనే ఒక మంచి పనిలో ఈ చెడ్డని వెతికితే దానికి అసూయ అని పేరు. అలా గుణములలో చెడ్డ వెతకనివాడు ఎప్పుడు ఇతరులలో మంచి తప్ప చెడ్డ వెతకనివాడు ఎవడు, అసూయ లేనివాడు ఎవడు. ఈ 15 ఒక ఎత్తు, ఇప్పుడు 16 గుణం చెప్పాడు. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఇందాక కోపం ఉండకూడదు అన్నాడా, కోపం లేనివాడు ఎవడు, జితక్రోధుడు అన్నాడా, ఇప్పుడేమంటున్నాడు ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారో వాడెవడు. అంటే ఒక ఆయనకు కోపం వస్తే దేవతలు కూడా భయపడతారట, కోపిస్తే దేవతలను కూడా భయపెట్టేవాడెవడు. ఆయనకి కోపమే రాదు, కానీ కోపం శత్రువుల్ని శిక్షించడానికి, దుష్ట శిక్షణకి నటిస్తాడు. కోపం తెచ్చుకుంటాడు, ఆవేశింప చేసుకుంటాడు. కోపం తెచ్చుకోకపోతే ప్రమాదం ఉండవు. పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా పిల్లలు పాడైపోతున్నప్పుడు అని కొద్ది కోపం నటించాలి, నటించకపోతే పిల్లలు పాడైపోతారు. అలాగే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోపం తెచ్చుకుంటాడు, ఆయన కోపాన్ని చూచి దేవతలు కూడా వణికిపోతారట. దానికి ఉదాహరణ చూడండి, రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రావణుడి మీద అస్త్రాలు వేశాడు రాముడు, ఆ అస్త్రాలకి దేవతలు వణికిపోయి దూరంగా వెళ్ళి దాక్కున్నారట. నిజానికి దేవతల కోసమే కదా ఆయన యుద్ధం చేస్తున్నది, అయినప్పటికీ కోపంతో ఉన్న రాముడిని చూడలేక దాక్కున్నారు వాళ్ళు. నరసింహావతారం ఎత్తాడు విష్ణువు, నరసింహుడిని చూసి దేవతలు దూరంగా పారిపోలే హడిపోయారు. కట్టుకున్న భార్య కూడా దగ్గరికి వెళ్ళలేనంది. అంటే ఆయనకు కోపం రాదు, వస్తే వణికిపోతారు దేవతలు కూడా. అదే ప్రహ్లాదుడు లాంటి భక్తుడు దగ్గరికి వెళ్ళగలిగాడు, చూసారా? కాబట్టి కోపం కూడా అవసరమే, కానీ కోపం నటించాలి, తెచ్చుకోవాలి. ఎప్పుడు కోపం వస్తే వాడి మీద ఎవరికి సానుభూతి ఉండదు. ఒక ఆయన ఉన్నాడు, రోజు పొద్దున్నే లేవగానే నీ మొహం తగలయ్యా కాఫీ తే అన్నాడు, నీ మొహం తగలయ్యా మంచినీళ్ళు తే అన్నాడు, నిన్ను చితక్కొట్ట అన్నం ఉండు అన్నాడు, దిక్కుమాలిందనా టీ అన్నాడు. అప్పుడు అటువంటి మొగుణ్ణి ఏ పిల్లమైనా పట్టించుకుంటుందా? నా కళ్ళెదురుగుండా ఓసారి ఒక సంఘటన జరిగింది. ఒక ఆయన ఒక గొప్ప కళ్యాణ మండపానికి మేనేజర్గా ఉండేవాడు. ఆయన రోజు పెళ్ళాన్ని ఇలాగే కాల్చుకు తినేసేవాడు. ఇంతలో నేను వెళ్ళగానే దిక్కుమాల మొగుడు అలాగే వాగుతాడు, మీరు రెండు గురువు గారు కూర్చోండి కాఫీ ఇస్తాను. నా మొహం మీద దిక్కుమాల మొగుడు అలాగే వాగుతాడండి, మీకు కాఫీ ఇస్తానండి అని ఒక్కసారి తుస్సులు గాలి చేసింది. కాబట్టి రోజు పెళ్ళా మీద విసుక్కుంటే, రోజు అలిగితే, రోజు అన్నం తినకపోతే ఆ మొగుడికి వాల్యూ ఉండదు. ఎప్పుడు కోపం సాధ్యమైనంత వరకు తెచ్చుకోకూడదు. తెచ్చుకోక కోపం తెచ్చుకుంటే మాత్రం దేవతలు కూడా గజగజలాడాలి. ఎప్పుడు తిట్టే మొగుడిని ఎవరు లెక్క చేస్తారు? ఎప్పుడు తిట్టే భార్యను ఎవరు లెక్క చేస్తాడు? హఠాత్తుగా భర్త కోపం వచ్చిందనుకోండి, అస్సలు కోపం రాదు, మా ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో అని ఇవిడు కూడా కొంచెం ఒడుగుతూ ఏమండి నేను ఏమన్నా తప్పు చేశానా అంటుంది. అలాగే భర్త కూడా భార్య ఎప్పుడు కోపగించకుండా హఠాత్తుగా కోపగిస్తే నా వల్ల ఏమైనా తప్పు అయిందా అని వెంటనే రెండు చేతులు జోడి దండం పెట్టి నీకు పుణ్యం ఉంటుంది, ఏదన్నా నెక్లెస్ తెచ్చి పెడతాను, రెక్లెస్గా మాత్రం నా మీద ఉండకంటాడు. కానీ రోజు ఇవిడు విసుక్కుంటే ఆయనకి కోపం వస్తుంది. కాబట్టి దీంట్లో అంతరార్థం కోపమే రాకూడదు, కానీ అత్యావశ్యక స్థితిలో కోపం తెచ్చుకుంటే దేవతలు కూడా వణికిపోయే కోపం రావాలి. ఇప్పుడు ఎన్ని లక్షణాలు వరుసగా చెప్పారు మళ్ళీ చూడండి. గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్య, దృఢవ్రత, చారిత్రేణ చ యుక్త, సర్వభూతేషు హిత, విద్వాన్,
సమర్థః ప్రియదర్శనః ఆత్మవాన్ జతక్రోధః ద్యుతివాన్ అనసూయకః కస్య బిభ్యతి దేవాస్య జాతరోషస్య సంయుగే. ఇవి 16 గుణములు. 16 గుణములు ఈ ప్రపంచంలో ఎవరిలో ఉంటాయి? ఒక్క భగవంతుడిలో మాత్రమే ఉంటాయి. మానవ రూపంలో ఉన్న భగవంతుడిలో తప్ప ఎవరిలో ఉండదు. భగవంతుడి షోడశ కళాప్రపూర్ణుడు అంటారు, సద్గుణ సంపన్నుడు అంటారు. ఈ 16 గుణములు ఎవరిలో ఉన్నాయని అడగడం ద్వారానే అసాధారణ వ్యక్తి తప్ప సాధారణ వ్యక్తిలో ఉండవని అర్థమైపోతుంది మనకి. పైగా ప్రస్తుత కాలంలో ఎవరిలో ఉంటాయి? ఇక్కడే ఒక విషయం చెప్పాలి, చంద్రుడిలో 16 కళలు ఉన్నాయి. అందుకే చంద్రుడిని ఏమంటారు? షోడశ కళాప్రపూర్ణుడు. ఈయనే చంద్రుడు, రామచంద్రుడు. ఒక రామచంద్రుడిలో మాత్రమే ఇన్ని కళలు ఉంటాయి. ఈయన పుట్టింది ఎక్కడ? సూర్యవంశంలో. కానీ రామచంద్రుడు అంటే సూర్యుడి లక్షణాలు ఉండాలి, చంద్ర లక్షణాలు ఉండాలి. ఒక పక్కన సూర్యుడిలో వేడి ఉండాలి, చంద్రుడిలో చల్లదనం ఉండాలి. సూర్యుడు పగలు రాత్రి చంద్రుడు వెలుతురిస్తాడు. రామచంద్రుడు పగలు రాత్రి ఎల్లవేళలా మనందరికీ విజ్ఞానం అనేది వెలుతురిస్తాడు. వెలుతురు తప్ప చీకట్లోకి తీసుకెళ్ళాయన. అవసరమైతే సూర్యుడిలో తీక్షణత చూపిస్తాడు, వెంటనే కరుణ చూపిస్తాడు. ఇన్ని దృష్టిలో పెట్టుకుని వాల్మీకి చాలా జాగ్రత్తగా ఇన్ని గుణములు ఎవరిలో ఉన్నాయని అడిగాడు. ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎవరిలో ఉన్నాయో వినాలనుకుంటున్నాను. నువ్వు తప్ప ఇన్ని గుణములున్న ఒక మహాపురుషుడి గురించి చెప్పలేవు. నువ్వు సమర్థుడు, నువ్వే చెప్పగలవు. సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం, ఇటువంటి నరుడి గురించి నువ్వే చెప్పగలవు. ఏమండి, ఈ నరుణ్ణి వాల్మీకి చూశాడు. అంతపురం వాల్మీకి ఆశ్రమానికి రాముడు వెళ్ళాడుగా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు. పైగా ఈ కథ అడిగే నాటికి రాముడికి ఇంచుమించుగా పట్టాభిషేకం జరిగిపోతుంది కదా. ఆ సమయంలో అడిగినప్పటికీ రాముడి గురించి అది తెలియదా? కానీ తెలుసున్నా, ఏమో మళ్ళీ ఏదన్నా నాలో లోపం ఉందేమో, నేను పూర్తిగా అవగాహన చేసుకోలేదేమో. పైగా గురువుల ద్వారా తెలుసుకుని ఆ విషయాన్ని పుస్తకంగా రాస్తేనే దానికి విలువ ఉంటుందని ఇంత జాగ్రత్తగా అడిగాడు. చెప్పినైనా వినే అయినా ఇద్దరికీ రాముడి గురించి తెలుసు. తెలుసుండి అడగడం గొప్ప విషయం. అంతా విన్నాడండి నారదుడు. వాల్మీకి అడిగిన ప్రశ్నలన్నీ విన్నాడు. ఒక్క క్షణం అలా ఆలోచించి ఇలా అన్నాడు, చెబుతాను విను అన్నాడు. శ్రూయతాం అంటే వినుమా, కొంచెం గౌరవంగా అంటున్నాడు. శ్రద్ధగా వినవయ్యా అని. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు శ్రూయతాం అంటున్నాను. అంటే ఏమిటనమాట, ఇక్కడున్న కాసేపు వాల్మీకి ఎలా విన్నాడో అలా వినాలి. నాయన వాల్మీకి, నువ్వు ఎన్ని గుణములు అడిగావు, ఇన్ని గుణములు మామూలు మానవుల్లో, సాధారణ మానవుల్లో ఉండవు. అసంభవం మానవుల్లో ఇన్ని గుణాలు ఉండడం. అయినా నా బుద్ధికి తట్టిన విషయం చెబుతున్నాను. అంటే నేను కళ్ళు మూసుకోగానే నాకు అన్నీ తెలుస్తాయి, నాకు జ్ఞానం ఉన్నది అని చెప్పకుండా చెప్పాడు. నేను గురువుని గనక జ్ఞాన దృష్టితో చెబుతున్నాను. భూలోకంలో మానవుడిగా జన్మించిన ఒకే ఒక్క పురుషుడిలో ఇన్ని లక్షణములు ఉన్నాయి. ఆయనే ఇక్ష్వాకు వంశ ప్రభవః రామో నామ జనైహి శృతః. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు ఒక మహానుభావుడు. పుట్టాడు కాదు, ప్రభవ. భవః అంటే పుట్టెను, ప్రభవః అవతరించెను. ఇక్ష్వాకు వంశంలో ఒక ఆయన అవతరించాడు. మనందరం పుట్టాము, ఆయన అవతారం ఎత్తాడు. పుట్టుకలో స్వేచ్ఛ లేదు. మనం కావాలంటే పుట్టలేము, పోవాలంటే పోలేము. కానీ అవతారం అలా కాదు, రావాలంటే వస్తాడు, వద్దంటే వెళ్ళిపోతాడు. ఏ పనన్నా చేయగలిగే సామర్థ్యం ఉంటే, స్వేచ్ఛ ఉంటే అవతారం అంటారు. ఉదాహరణకి మనలో మానవులు ఎవరైనా చచ్చిపోతే మళ్ళీ ఆ రూపంతో దర్శనం ఇవ్వగలరా? కానీ రాముడు అలాగదే, ఆ రామరూపంతో తులసీదాసుకు దర్శనమిచ్చాడు. మహానుభావులు ఎంతోమంది భక్తులకి నిరంతరం దర్శనమిస్తూనే ఉన్నాడు. ఎప్పటికి కూడా నాకే దర్శనమిస్తున్నాడు, ఇంక మిగతా వాళ్ళకి కూడా ఆశ్చర్యం. కాబట్టి అదే రూపముతో మళ్ళీ రాగలగడం, ఆ రూపం వద్దనుకుంటే ఉపసంహరించుకోవటం, ఇవన్నీ కలిగితే దానికి అవతారం అని పేరు. అందుకే ఇక్ష్వాకు వంశంలో రాముడిని జనుడి చేత పిలవబడుతూ ఒక్క ఆయన అవతరించాడు. ఆయనే నువ్వు అడిగిన సమస్త సద్గుణములు కలిగిన వాడు, నియతాత్మ, నియమమైన ఆత్మ కలిగినటువంటి వాడు. అంటే మనోనిగ్రహం కలిగిన వాడికి ఆయనకి మానసిక నిగ్రహం ఉంది. మహావీర్యుడు, ఇందాక చెప్పినట్టు ద్యుతిమాన్, మంచి కాంతి కలిగిన వాడు. ధృతిమాన్, ఆ మహానుభావుడు ధైర్యశాలి. వశీ, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. జితేంద్రియుణ్ణి వశీ అంటారు.
ఇంద్రియములను వశంలో ఉంచుకున్నవాడు ఆయన. బుద్ధిమాన్ ఆయన బుద్ధిమంతుడు, నీతిమాన్ నీతిసారం ఎరిగినవాడు, వాగ్ని చక్కగా మాట్లాడతాడు, స్ఫుటంగా మాట్లాడతాడు, వ్యాకరణము చదువుకుని తప్పులు లేకుండా మృదువుగా అనర్గళంగా ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే వాడిని వాగ్ని అంటారు. అంత చక్కగా మాట్లాడేవాడు, చాలా అరుదుగా ఉంటాడనమాట ఆ మహానుభావుడు. శ్రీమాన్ సకల సంపదలు కలిగిన వాడు, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య శ్రీయ జ్ఞాన వైరాగ్యయశ్చైవ షణ్ణాం వర్గో భగస్వృత. సంపూర్ణమైన ఐశ్వర్యం ఉండాలి, వీర్యం ఉండాలి, కీర్తి ఉండాలి, డబ్బు ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. డబ్బు ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉండదు. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఈ ఆరింటిని భగ అంటారు. ఈ భగ కలిగిన వాడిని భగవాన్ అంటారు. అందుకే షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అటువంటి వాణ్ణి మాత్రమే శ్రీమాన్ అని వాడాలి. ఈ వాడు ఎవరిని పెడితే వాళ్ళు శ్రీమాన్ అని టైటిల్ ఇస్తున్నాం, కానీ శ్రీమాన్ అంటే పూర్తిగా ఆధిపత్యం, ప్రభుత్వాధికారం ఉండాలి, వీరత్వం ఉండాలి, కీర్తి ఉండాలి, సంపద ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అతన్ని శ్రీమాన్ అని పిలవాలి. అటువంటి వాడు ఆయన. శత్రు నిబర్హణ, బయట ఉన్న శత్రువుల్ని చంపుతాడు, అంతఃశత్రువుల్ని లోపల ఉన్న కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలని ఎండగట్టిన వాడు ఆయన. ఈ భుజములు ఎత్తుగా ఉంటే బలంగా ఉంటాయి ఆయనకి. విపులాంసహ, విశాలమైన బలిష్టమైన భుజములు కలిగిన వాడికి ఎముకల్లా పైకి రాకూడదట, ఎత్తుగా ఉండాలట. అటువంటి వాడిని విపులాంసహ అంటారు. కొంతమంది భుజాలు చూసారా, బలిష్టంగా దృఢంగా కొంచెం ఎత్తుగా ఉంటాయి. ఎత్తైన భుజములు మూపులు కలిగితే విపులాంసుడు అంటారు. మహేశ్వాస, విశ్వాసము అంటే ధనుస్సు, గొప్ప కోదండం విల్లు ధనుస్సు పుచ్చుకున్నవాడు. ఆయన చేతిలో ఉన్న విల్లు ఏకంగా ఒక తాడి చెట్లో పొడుగ్గా ఉంటుంది, బలంగా ఉంటుంది, దాన్ని ఆయన తప్ప ఒకడు ఎత్తలేడు. అంత గొప్ప విల్లు ధరించిన వాడు. గూఢజత్రుహు, ఎముకలకి ఎముకలకి మధ్యలో ఈ సంధులు ఉంటాయి కదా, ఎముకలు జాయింట్స్ అంటారు కదా, అక్కడ మాంసం ఉండాలి. అది లేకపోతే, సరైన మాంసం లేకపోతే ఎముకల పొట్టుత్వం ఉండదు, నొప్పులు పుడతాయి. కొంతమందికి ఆ ఎముకలు గూడు దారి బయటకు వస్తాయి. ఆయన కనపడనటువంటి మంచి మాంసపుష్టి కలిగినటువంటి జతుస్థానం కలిగిన వాడన్నమాట. అందుకే గూఢజత్రుహు అనగా ఈ గూఢముగా ఉన్న సంధి ఎముకలు కలిగిన వాడు. ఇవి కనపడకూడదు, ఈ జాయింట్స్ కనపడకుండా ఉంటాయన్నమాట. ఆయన ఎముకల యొక్క సంధులు కనపడకుండా ఉంటాయి. అరిందమః, శత్రువులను ఇందాక చెప్పినట్టుగా బయట శత్రువులతో పాటుగా అరిందముడనే పదం అంతఃశత్రువులు జయించిన వాడికే వాడతారు. ఎటువంటి శత్రువునైనా జయిస్తాడైన, రావణుడిని జయించిన వాడికి ఓ లెక్క. ఆజానుబాహు, బాహువులు ఇక్కడ వరకు ఉంటే, మోకాళ్ళ వరకు ఉంటే ఆజానుబాహుడు అంటారు. జానువు అంటే మోకాళ్ళు, బాహువు అంటే చేతులు. ఈ చేతులు ఎవరికైనా వాళ్ళ మోకాళ్ళకి తగిలితే వాళ్ళని ఆజానుబాహు అంటారు. ఆ అంటే ఇంగ్లీష్లో ఫ్రమ్ టు, తెలుగులో ఇక్కడ నుండి అక్కడ వరకు. ఆ జాను బాహువు అనగా మోకాళ్ళ వరకు వెళ్ళాడుతున్న చేతులు కలవాడు. రాముడు చేతులు చేస్తే ఆ చేతులు మోకాళ్ళకి తగులుతాయి. అయితే పద్మాకర్ గారు, మీ చేతులు మీ మోకాళ్ళకి తగిలాయి, మీరు ఆ జాను బాహువులు అని నన్ను అడగచ్చు. కూర్చున్నప్పుడు కాదు, నిలబడినప్పుడు చేతులు మోకాళ్ళకి తగిలితే మాత్రమే ఆ జాను బాహువు అంటారు. రాముడు ఆ జాను బాహువు. సుశిరాహ, అందమైన శిరస్సు కలిగిన వాడు. తలకి కూడా బాగుండాలండి. కొంతమంది తలకి కోడిగుడ్లో నిలబడిపోయి, కొంతమందికి ఇక్కడ ఎముకలు కనబడి ఆ తలకే చూస్తే భయం వేస్తుంది మనకి. రాముడి తలను చూస్తే ముచ్చట వేస్తుంది, సోర్పడకకే ముచ్చట కలిగింది. ఇంకా మీకు నాకు ముచ్చట కలగడంలో ఏముంది, ఆ తల అటువంటిది. కొంతమందికి భగవంతుడు రాముడికి నాకు అందమైన ముఖంలో ఇచ్చాడు, ఏం చేస్తే ఎవడదృష్టం వాడిది. సులలాట, విశాలమైన అందమైన నుదురు కలిగిన వాడు. ఈ నుదురు కూడా అర్ధచంద్రాకారంలో ఉండాలట. సువిక్రమ, మంచి నడక కలిగిన వాడు. క్రమ అంటే నడక, కొందరు నడుస్తారు. ఆ నడకను చూస్తే ముచ్చటగా ఉంటుందండి, బలి చక్కగా నడుస్తారండి. కొంతమంది నడిస్తే దిక్కుమాల నడుపుకుంటాడు నడిచినట్టు, లేకపోతే కుక్కలు నడిచినట్టు అనిపిస్తాయట. నేను అనలేసిన పురాణాల్లో చెప్పారు, ఒక్కొక్కళ్ళ నడక ఒక్కొక్క రకంగా ఉంటుంది. రాముడి నడక మంచి టీవీ అయిన నడక, అద్భుతమైనటువంటి నడక, మదపుటి అనుగులాగా అద్భుతంగా నడుస్తాడని, సింహంలాగా నడుస్తాడట.
ఆ నడకలోనే ఉంది ఆయన గొప్పతనం అంత అనమాట. సమస్సమ విభక్తాంగ, అవయవాలన్నీ ఎలా ఉండాలో అలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. కొంతమందికి వేలు పొడుగుంటుంది, ఒక్కొక్కడికి ముక్కెంత పొడుగుంటుంది, లేదా కళ్ళు లోపల గడిపోతాయి. అవయవాలు సక్రమంగా ఉండాలి. ఆయన పార్ట్స్ అన్నీ అవయవములన్నీ ఎలా ఉండాలో అలా ఉంటాయి. స్నిగ్ధవర్ణ, ఇంకా రంగు ఉంటుంది, మిసమిసలాడిపోతుంది అనమాట, అందమైన నీలమైన కోమలమైన వర్ణం. ఆ మనిషి రంగును చూడగానే ఆనందం కలగాలి. అమెరికా వెళ్ళి ఆ తెల్లవాళ్ళం చూస్తే ఏమందం, అది మరీ అంత తెల్లగా ఉన్నా అసహ్యంగా ఉంటుంది, మరీ బొత్తిగా జింబాబ్వేలోలా ఉన్నట్టుగా ఉన్నా బాగుండదు. కాబట్టి ఆ రంగు ఎలా ఉండాలో అలా ఉండాలి. అంటే ఆయన శరీరము స్నిగ్ధముగా కనువిందుగా వించేటటువంటి దేహకాంతితో ఉంటాడనమాట ఆ మహానుభావుడు. రంగు కంటికి ఆహ్లాదంగా ఉంటుంది. ప్రతాపవాన్, పరాక్రమం కలిగిన వాడు. పీనవక్ష, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు. కళ్ళు కూడా విశాలాక్ష, కొంతమంది కళ్ళు ఇలా చక్రాల్లో ఇక్కడ దాకా ఉంటాయండి, కొంతమంది కళ్ళు ఇంతంత చింత చిగురులో ఉంటాయి, కానీ రాముడి కళ్ళు విశాలంగా ఉంటాయి. లక్ష్మీవాన్, సంపత్స్వరూపుడు, సకల శుభలక్షణాలు కలిగిన వాడు. ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, ప్రజల హితం కోరుకుంటాడు. కీర్తివంతుడు, జ్ఞాన సంపన్నుడు, శుచిగా ఉంటాడు ఎప్పుడు. అశుచి పొరపాటు కూడా ఉండదట. మీకు రహస్యం చెప్పనా, శుచి అనే శబ్దం ఎవరికి వాడతారు, ఎవడి శరీరం దగ్గర నుంచి నిత్యం సువాసన తప్ప దుర్వాసన రాదో, నోటి నుంచి దుర్వాసన రాదో, చెవుల నుంచి దుర్వాసన రాదో, వాడిని శుచి అంటారు. మనం పక్కన కూర్చుంటే మన పక్కవాడు అనుకోవాలి, అబ్బా ఆఫీసు నుంచి డైరెక్ట్గా వచ్చేసినట్టున్నాడు అనుకుని దూరంగా కూర్చుంటే వాడు అశుచి. శరీరమే కాస్తమా, వాడి మాట, తీరు, నోరు, అవయవాలు అన్నిట్లోనూ శుచిత్వం ఉండాలి, అగ్నిలో ఉండాలి. ఆ మనిషిని చూస్తే ఎక్కడ వెకిలి ప్రవర్తన ఉండకూడదు. అటువంటి వాడు రాముడు. వశ్యహ, అందరినీ ఆదుకుని వశం చేసుకుంటాడు ఆయన. సమాధిమాన్, ఒక్కసారి ఆయన సమాధిలోకి వెళ్ళి సమాధిమాన్ అనే శబ్దానికి ఏకాగ్రత కలిగిన వాడు. కొంతమంది పురాణం వింటూ ఉంటే అయ్యేదాకా మళ్ళీ వాళ్ళకి టైం తెలియదు, కొంతమంది మాత్రం మధ్య అబ్బో ఇంకా 2 నిమిషాలు ఉంది అయిపోయింది అనుకుంటారట. వీడు సమాధిమాన్ కాదు, పక్కవాడికి సమాధి కడతారు తప్ప. సమాధి అనేది ఏకాగ్రతకి మాత్రమే వాడతారు. జపం చేసినా, కథ వింటున్నా, చదువుతున్నా తనను తాను మరిచిపోవాలి. అటువంటి వాడు రామచంద్ర ప్రభు అని రామునికి సంబంధించి అద్భుతమైన విశేషాలన్నీ చెబుతాడు. అది అయ్యాక అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం రాయడం మొదలు పెడతాడు. ఇవాడు మొదటి రోజు కనుక ఇంకా రాముడి యొక్క శుభలక్షణములు ఇంకా పూర్తవలా, ఇది మొదటిసరికే పూర్తవలా, రేపటి నుంచి కథ మంచి పాకాన పడుతుంది. మీరు పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల రామాయణాన్ని వినగలుగుతున్నారు. రామాయణం వల్ల వచ్చే ఫలితములు ఇన్ని అన్ని అని నేను చెప్పలేను, దానికి సాక్షి బ్రహ్మదేవుడు, శివుడు. కాబట్టి మీకు సకల శుభాలు కలుగుతాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.